శాంతినికి ఏమైనా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళని తీసుకొని రైతుని ముందుకు అడిగిలో ఉన్న దాన్ని అది ఎలా వెళ్ళిందో ఫ్రెంచ్ లోకి పోయింది. ఫ్రెంచ్ లో నుంచి ఇంగ్లీష్ లోకి వచ్చింది. ఇంగ్లీష్ లోకి వస్తే ఆ ఇంగ్లీష్ లో ఇప్పుడు హూ ఈజ్ హూ ఆఫ్ వరల్డ్ ఆథర్స్ అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ఒక పెద్ద పబ్లికేషన్ నిర్వహిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది నాకు లెటర్. మీరేదో యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ సమ్ చేంజెస్ ఇన్ లిరిక్, ఇంగ్లీష్ లిరిక్, వాట్ ఆర్ ఇట్ సరే రాసి. అది వరకు ఒక లేడీ వచ్చి, అమెరికన్ లేడీ ఒక ఆవిడ వచ్చి నా దగ్గరకు రెండు మూడు రోజులు ఇంటర్వ్యూ చేసి ఈ లిరిక్ల గురించి ఏదో డిస్కషన్ అంతా చేసి చిట్టుకి వెళ్ళింది. అప్పుడు నేను వాళ్ళకి అదే అంత నాకు ఏదో రాసినాను, మా అబ్బాయి రాశాడు చెప్తుంటే రాసుకున్నాడు రాసేసి అది హూ ఈజ్ హూ అది వరల్డ్ ఆథర్స్ అని ఒక పెద్ద పుస్తకం వేస్తున్నారు వాళ్ళు. వరల్డ్ ఆథర్స్ ఇండియా నుంచి 16 పీపుల్ తీసుకున్నారట. అందులో నేను ఫ్రెండ్ అయినా. అది అక్కడికి పోయి అక్కడి నుంచి అట్లా పోయింది. అది మనకి తెలుగులోకి ఏం రాలే, ఆ ఇన్ఫర్మేషన్ తెలుగులోకి ఎవరికి ఏం తెలియదు. బెంగాలీ లోకల్ ఫేమస్ ఏమన్నా ఉన్నదా లేదా అని చెప్పడం అంతేనా అంతేనా ప్రధానం. 1912 సంవత్సరం సంక్రాంతి నాడు నేను మద్రాసులో ఉంటిని, అదే నా ప్రథమ ప్రయాణం మద్రాసుకు. అక్కడ 12, 13, 14 ఉండి 14 డిసెంబర్ లో శాంతినికేతనం వెళ్ళినాను. శాంతినికేతనం వెళ్ళటానికి కారణం అప్పుడే రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి వచ్చింది, ఆయనకు నోబెల్ బహుమతి దొరికింది. ఆ గీతాంజలి శాంతినికేతనానికి పోయి రవీంద్రుని పాఠాలు పద్యాలు చదివి ఆయన ఎంతో సంబంధం తర్వాత అదంతా ఆ స్పిరిట్ అంతా తీసుకొచ్చేసేసి తృణకంకణం మొదలైన పుస్తకాలు రాశాడు అని బాగా ఉంది. అది ఖండించవాలి, తెలిసిందండి. అదే నేను ఎత్తుకుపోతున్నాను, అదే నేను చెప్తాను మీకు, స్పష్టంగా చెబుతాను. తర్వాత ఈ అభినేత అయితే ఎందుకు స్థాపించాను, ఎందుకు ఇచ్చాను అంటే మీకు. సరే మంచి భగవతి, అది మీరు వేశారా మెండి మెండి పెట్టారా చెప్పండి, మొదలు పెట్టలే అక్కర్లేదు. అక్కడ 1914 జనవరిలో పోతే 15, 16, 17 మే వరకు ఉన్నాను. ఈ మే వరకు ఉన్న కాలంలో నాకు ఒక కొత్త జన్మ వచ్చినట్టుగా ఫీల్ అయినాను నేను. అయితే నేను శాంతినికేతనానికి వెళ్ళడానికి పూర్వమే 1913, 14 తృణకంకణం, కష్టకమల, స్నేహలత, తెనుగుతోట, స్వప్నకుమారము అనే కావ్యాలు రాసి పూర్తి చేసి నేను శాంతినికేతనకు వెళ్ళినాను.
మూడో శాసనం
అంతేకాని శాంతినికేతనకు పోయి అక్కడ ఆశ్రమవాసం చేసిన తర్వాత ఆ వాంగ్మయము అవి అవన్నీ చదివి ఆ దృష్టితోటి ఆ అనుభవంతో నేను శృణకంకణాలను రాయలేదు. స్టేట్మెంట్ కంప్లీట్ చేసింది. ఇక ఈ శృణకంకణం రాయడానికి కారణాలు అనేక ఉన్నాయి. వాటినన్నింటినీ ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుని మీకు విశ్లేషించను. కానీ ఒక విషయం చెప్పాలి, నాకు మొట్టమొదటగా దీనికి ఈ దృష్టి ఎందుకు పోయిందంటే ఆ రోజుల్లోనే దక్షిణాది వాంగ్మయం అని చెప్పి శృంగార వాంగ్మయం అని చెప్పేసి ఎవరో పబ్లిష్ చేశారు. అందులో అహల్య సంక్రందనం నాకు చేతిలోకి వచ్చి నేను చదవటం జరిగింది. అది చదివిన తర్వాత నాకు ఏడా ఇది ఇంతమంది మహాకవుల శిశినాథుల దగ్గర నుంచి ఇంతవరకు వచ్చే కావ్యంలో ప్రతి దాంట్లో కూడా స్త్రీని కేవలం ఆ మోహము కామము, అందులో కామం కూడా అతి కామము, ఈ సందర్భంలో తప్ప మిగిలిన సందర్భంలో స్త్రీని వర్ణించడం, స్త్రీ రూపం ప్రతిఫలింపజేయడం కావ్యాల్లో జరగలేదు. ఇది ఏమి చేయాలి నేను ఊహపడ్డాను. తర్వాత సమాజంలో పడుసు పిల్లలు, పడుసు పిల్లలు మగవాళ్ళు ఆడవాళ్లు ఇద్దరు సరస్వల్లాపములతో ఉల్లాసంతో స్వచ్ఛందంగా మాట్లాడుకోవడానికి సహచరించడానికి సమాజంలో అవకాశం లేకపోయింది. ఏ పడుచు పిల్లవాడు ఏ పడుచు పిల్ల మాట్లాడుకున్నా వాళ్ళు ఏదో కామ విషయం మాట్లాడుకుంటున్నారనే సందేహం ప్రజల్లో పెరిగింది. ఇది నేను చూసుకుంటే నాకు భౌభూతి చెప్పిన మాట జ్ఞాపకం వచ్చినాయి. సాధుత్వే దుర్జనో జన అని భౌభూతంత మహాకవి ఉత్తరాజంలో చెప్పుకున్నాడు. అప్పుడు కాదు, స్త్రీలో ఇంకేమైనా గుణాలు ఉన్నాయా లేవా? స్త్రీ కేవలం వధువుగా, గృహిణిగా, భార్యగానే ప్రవర్తిస్తుందా అనే విషయాన్ని నేను కొంత వదలపడ్డాను. వదలపడి కాదు, సమాజంలో ఇది ఒక మచ్చగా పడ్డది. సమాజంలో ఈ అలవాటు పోవాలి. స్త్రీలో ఉన్న గుణాలుగా కొన్ని బయట పెట్టాలి. సమాజంలో స్త్రీ పురుషులిద్దరూ కూడా సరస్వలాభం రాడుకుంటూ నవ్వుతూ ప్రేరుతూ ఉండటం చూడాలి సమాజంలో అనే భావన నాకు ఒకటి కలిగింది. అందువల్ల ఇది సమాజ శుద్ధి కోసమని, సమాజం యొక్క వికాసం కోసమని నేను ఈ స్త్రీ పురుష సంభావ స్త్రీ పురుష భావమును వేరే రూపంలో తేవాలి అనే భావం కలిగింది. అందుతోటి తులకంకణం రాశాను. తులకంకణంలో ఉన్న కథ అంత చెప్పమంటారా? అంత కాదు,
ఇంకో ఇంకో విషయం చెప్పలేదు. మీ మీద ఇంకో అపోహలే బాబు చెప్పండి.
తులకంకణంలో ఉన్న కథ చాలా లోకపరిచితం అయిపోయింది. అందువల్ల దాన్ని నేను ఇక్కడ పరిచయం నేను మళ్ళీ పునః ఉచ్చరించను. అయితే అందులో ఉన్న విశేషం ఏమిటి అంటే ఆ నాయకి నాయకులకు పేర్లు లేవు, అంటే అందరికీ వర్తిస్తుంది అని అర్థం. ఇది భగవద్గీత చదువుకున్న వారికి అందరికీ విషదం. ఎందుకంటే ఆయన అక్కడ మహాభారతం గురించి, యుద్ధముల గురించి చెప్పవలసిన చోట పార్థ అని వాడతాడు. ఇతర చోట్ల ఊరికేదే మధ్యమ పురుష వాడతాడు. తస్మాత్ అపరిహార్యేణ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి అనే వాక్యం నేను కోట్ చేస్తున్నాను. ఇక్కడ మధ్యమ పురుషలో ఉన్నది. ఇది ప్రతి ఇండివిజువల్కు సంబోధించబడింది అని అర్థం చేసుకోవాలి. అలా నేను ఆ కావ్యంలో వారికి ఎవరికి పేర్లు పెట్టకుండా నేను తీసుకుని వెళ్లాను. ఇది ఉత్తమమైన ఏ సంసారానికో, ఏ మంచి కల్చర్డ్ ఫ్యామిలీకో చెందుతుంది. అందుకోసం అది నేను వీరి పుట్టుపూర్వోత్తరాలు గాని, వీరి చదువు సంధ్యలు గాని, వీరు పెరిగిన విధానం గాని ఏమీ వర్ణించలేదు. ఇది అంతా మీరు ఆ నాయకి నాయకుల యొక్క సంభాషణలో తెలుసుకోవాలి. ఆ సంభాషణలో మీకు తెలుస్తుంది వారిద్దరికి ఎలాంటి అభిప్రాయాలు ఉండేవో, ఎలాంటి భావ సంస్కారం ఉండేదో, ఇదంతా బోధపడుతుంది. అందుకు నేను వాళ్ల రూపములు కూడా వర్ణించలేదు. అది కూడా పరోక్షంగానే బయటపెడుతుంది. మొట్టమొదట రాసినప్పుడు పదినారు వసంతములు వదలనట్టి వయసు సవసుందరంబు ఆమె పైనగానేదో రాశాను. వస్తే దాన్ని ఆక్షేపించారు. ఏమయ్యా, పదినారు వసంతములు వదలట్టి సొగసు అని నేను చెబుతుంటే ఆవిడకు 16 ఏళ్ళని చెప్పేసి నేను చెప్పానా? నేను చెప్పలేదు. కాబట్టి కాబట్టి అది సంస్కారం లేదు. బుద్ధిమంతులు చిన్నవాళ్ళు బుద్ధిమంతులు ఉంటారు, పెద్దవాళ్ళు బుద్ధిమంతులు, పెద్ద పెద్ద పెద్దవాళ్ళు అయినా బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. అది సంస్కారం. తర్వాత ఈ విషయమై ముఖ్యంగా నాకు మొట్టమొదట ఈ తృణగంకణం చదివి ఈ తృణగంకణంలో ఈ భావమును కనిపెట్టిన వాడు కట్టవంచి రావలంగారెడ్డి గారు.
పతిదేవుడికి ఆయురారోగ్యములు కోరుతూ ఏదో ఒక గ్రామం దానమిచ్చి ఒక శాసనం ఒకటి వేయించాడు. గణపతి దేవుడు ఎప్పటి వరకు పరిపాలించాడు అంటే మనకు ఒక డేట్ ఉంది. మల్లిదేవుడు, మల్లిదేవుడు ఇచ్చినటువంటిది
కానీ తృణకంకణం బాగా చదివారు. ఒక మాట కాదు, మూడు మాటలు చదివాను నేనని చెప్పారు. తర్వాత మద్రాసు వచ్చినప్పుడు నన్ను పిలిపించి నాతోటి 3 గంటల సేపు చర్చించారు. ఆయన ఆ మొట్టమొదటిలోనే మొట్టమొదటి పద్యమే చదవమన్నారు. చదివాను. చదివితే ఇది ఏమిటిది, మొట్టమొదటి పద్యంలోనే అభిసారిక నాయకులను ప్రవేశపెట్టావు నువ్వు అన్నారు. అంటే ఏం చెప్పాను, ఇంది అభిసారయక రూపం కొంత ప్రతిఫలించవచ్చునంది ఇందులో, కానీ ఈ అభిసారిక నాయిక కాదన్నాను. అంటే ఏమిటన్నాడు, అభిసారిక అంటే మీరేమనుకుంటున్నారు అంటే కట్టుకున్న మొగుడుతోడు తృప్తి పొందక ఇంకెవరి కోసం పడుతున్నది అనే భావం అందరికీ ఉంది, అది కాదు. ఆవిడ చాలా పతివ్రత, అభిసారికలు అందరూ మంచి పతివ్రతలనే నా అభిప్రాయం. ఆ భర్తను సంతోష పెడుతుంది, భర్తకు తృప్తి కలుగుతుంది, కానీ ఆవిడకు మనస్సులో త్రికరణయ ఆదర్శ పురుషుడు అయిన వాడెవడో స్నేహితుడు ఉన్నాడు. వాడెవడు అంటే పరమాత్మ. ఆ నాయకుడు ఎవడి ఎందు తన ప్రేమ అంతా ఉన్నదో ఆ ప్రేమ ఆ ప్రేమికుడు ఆ ప్రేమకు ఆస్పదులైన వాడు తన దగ్గరికి రాడు. అందువల్ల ఆవిడే అతని దగ్గరికి వెళ్ళాలి. ఇది నాకు అభిసారం యొక్క అభిప్రాయం, అభిసారిక అభిప్రాయం. క్వైట్ న్యూ ఇంటర్ప్రిటేషన్ అన్నాడు. అక్కడి నుంచి ఆ గ్రంథం అంతా చదివాం. చదివిన తర్వాత ఆయన నాకు అక్కడక్కడ సందేహాలు పెట్టుకుంటూ వచ్చాడు. ఆ సందేహాలన్నీ నాకు చేతనయ్యేంత వరకు నేను చెబుతూ వచ్చాను. తర్వాత అప్పుడు ఆయన అన్నారు, ఇది ఇట్ విల్ స్టే యాజ్ ఎ మోడల్ ఆఫ్ మోడల్ తెలుగు పోయిటరీ అని అన్నారు. అంతటితోటి తర్వాత చర్చలు ఏవో వచ్చినాయి. తుణకంకణం మీద ఎంత విమర్శన వచ్చినా, ఎంత విమర్శన వచ్చిందని నేను నమ్మను, చాలా కొద్దిగా వచ్చింది, కానీ చాలా మంది సంతోషపడి తృప్తిపడి అభినందించిన వారే ఉన్నారు, కానీ విమర్శించి దూషించిన వారు తక్కువగానే ఉన్నారని నా నమ్మకం. తర్వాత దాని మీద వచ్చినటువంటి విమర్శలు ఏవి కూడా లోతుగా విచారించిన విమర్శలు కావు. పై పైగా ఏవో రాశారు, అది కూడా కేవలం ద్వేషభావంతో ఈర్ష్యతో రాసినవే గాని ఈ కావ్యం యొక్క కొత్త కావ్యం ఇది. ఈ కొత్త కావ్యము ఏ లక్షణాలతో నడిచింది, ఏమిటి, ఎలా ఉంటుంది అనే భావం వాళ్ళకి ఎవరికీ ఉన్నట్టు నాకు కనపడలేదు. అందువల్ల నేను ఎవరికి సమాధానం ఇవ్వలేదు. తర్వాత అభినవ కవిత, భావ కవిత, తర్వాత వంగ్య సాహితీ అనే 3 పేర్లతోటి నేను ప్రారంభించిన కావ్యం పేర్లు వచ్చినాయి. నేను పెట్టిన పేరు అభినవ కవిత. ఆ రోజుల్లో నేను ధ్వన్యాలోకం చదువుతూ ఉండేవాడిని. దానికి అభినవగుప్తుడు లోచన వ్యాఖ్యానం రాసినాడు. ఈ అభినవగుప్తుడు దానికి రాసింది, ఇంకొక దానికి అభినవ భారతి అనో సాహిత్యం ఏదో పేరుంది. అందువల్ల ఆ అభినవ శబ్దం నేను తీసుకున్నాను. అయితే దీని తుడకంకణం మొట్టమొదట రాసిన కావ్యానికి చిన్న పీఠిగా రాశారు. అందులో పేరు లేదు ప్రకాశకులు అని అన్నారు. కానీ అది రాసిన వారు గాలిచెర్ల హరిసర్వోత్తమరావు గారు. గాలిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఆ పీఠికలో తన అభిప్రాయాలు ఏదో వెల్లడించారు. దీన్ని ఏం దీనికి భావ కవిత అని పేరు పెట్టారు. పుస్తకం అచ్చయిపోయింది. ఒక సంవత్సరంలో 3 ఓట్లు దాన్ని ప్రచురణ అయిపోయింది. ప్రతి విద్యార్థి నోట ఆ పద్యాలన్నీ వస్తూ ఉండేది. పైగా ఆ పద్యాలలో ఒక పద్యం ఉన్నది, ఆశాభంగ కఠోర శస్త్రికలు కోయం గాయములుగాక బాధాశోకం పునయేటికి కటకటలు తాళంగా అనే పద్యం పడుచు పిల్లవాళ్ళు స్టూడెంట్స్ అందరూ ఆడపిల్ల కనపడితే అసాభంగ కఠోర శస్త్రికలు కోయన్ గాయములుగా అని చదివేవాడట. ఇది చిట్టేవరకు నా నోటీస్ దాకా వచ్చి ఏవో అభినవ కవిత్వాలకి ఇట్లాంటి ప్రారంభం వచ్చిందన్నారు. ఏం చేస్తామండి, ఈ కవి రాసింది ఏదో రాస్తాడు బయట పడిపోతుంది అని ఊరుకున్నాను. కాని తర్వాత ఇందులో ఉన్నటువంటి శృంగారం ఆ శృంగారం కాదు అనే భావం మటు బయటకు వచ్చింది. అప్పుడు ఈ చర్చ వచ్చింది సంభోగ శృంగారం. అప్పుడు సంభోగ శృంగారం అని, విప్లంబ శృంగారం అని మన శృంగారం రెండు విధాలుగా ఉంటే నేను దాన్ని అవలీల శృంగారం అన్నాను. అవలీల శృంగారం అంటే నా అభిప్రాయం మలినమగుటకు అవకాశము లేని వీరుడేని శృంగారము అని నా అర్థం. ఇప్పుడు మాత సుత ఉంటారు, ఇద్దరు అందమైన వాళ్లే ఉంటారు, వాళ్ళ శృంగారం ఎప్పుడు కూడాను మలినం కాదు. తరువాత నేను శాంతినికేతనానికి పోయి అక్కడ గ్రంథాల భట్టార్జి భట్టార్జీ దగ్గర భట్టాచార్జీ పెద్దవాళ్ళు అయిపోతున్నాను. విధుశేఖర భట్టాచార్యే అనే మహాపండితుడు ఉండేవాడు. ఆయన ఎందులో పండితుడు కాడో నాకు తెలియలేదు. ఈ 3 సంవత్సరాలు చాలా కాలం ఆయన దగ్గర జరిగేది. ఆయనకు ఏ శాస్త్రం వచ్చునో ఏ శాస్త్రం రాదో నాకు గుర్తుపట్టడం అలా కష్టమైపోయింది. అలాగా ఏ విషయం అడిగినా ఆయన స్పష్టం చేసి చెప్పేవాడు. కానీ తన అభిప్రాయం మాటకి ఎక్కడా చెప్పేవాడు కాదు. అడిగిన విషయాన్ని శాస్త్రీయంగా ఏమున్నదో చెప్పేసేవాడు. ఈ విధంగా నాకు కలిగినటువంటి విజ్ఞానం అపారమైంది. తర్వాత శాంతినికేతనంలో ఆశ్రమ వాతావరణం ఎలా ఉంటుంది అనే విషయం తెలిసింది. నేను శకుంతల్లో మరి కన్నుని ఆశ్రమం చదివినప్పుడు నాకు చిత్రం వేసేది. ఈ మహానుభావుని యొక్క ఆశ్రమంలో ఈ ఆడపిల్లలు ఏమిటి, వయసు వచ్చిన ఆడపిల్లలు ఏమిటి, మరి ఈ ముసలి గౌతమం ఏమిటి, వీళ్ళకందరికీ చిత్రలేఖనం మొదలైనవన్నీ తెలియటం ఏమిటి, ఇది ఏమిటి అంత విచిత్రంగా ఉన్నది అని అనుకోండి. కానీ తర్వాత భట్టాచార్జీ గారు చెప్పిన వ్యాఖ్యానాన్ని బట్టి ఆయన ఒక బొత్తి చెప్పాడు. ఇంగ్లీష్ లో మీరు ఎస్థెటిక్స్ ఈస్థెటిక్స్ అని రెండు అంటారే, ఆ రెండు కూడా మనలో ఉన్నాయన్నాడు. ఫర్ ఇన్స్టెన్స్ కాదంబరి చదవమన్నాడు. కాదంబరి అంతా శృంగారమయ్యే అనే గ్రంథం కదా, కానీ వెంటనే అది స్ప్రింగ్ అవుతూ ఉంటుంది. మహా ఎస్థెటిక్ అట్మాస్ఫియర్ లో కాబట్టి ఈ ఎస్థెటిజం ఈ ఎస్థెటిజంకును ఈ ఈస్థెటిజంకును ఉన్నటువంటి సందర్భం సంబంధాలలో చాలా అగోచరములు అబోధములైన విషయాలు అవి. వాటికి చాలా మంచి ఉపాసనా కర్మ ఉండి ఒక విధంగా అంత వాహిని చూడగలిగిన వాళ్ళు ఎవరు ఆ విషయం అవికాశాన్ని కనిపెట్టగలరు అని నాకు
చెప్పారు.
తర్వాత నేను అంటే విచారించుకుంటే మన వారు కూడా చిట్ట చివరకు వచ్చినటువంటి గ్రంథంలో ఆ మహానుభావుడు ఏం చెప్పాడంటే భగ్నావరణ రత్యాంత్యమచ్చిన్న చిదేవరసం. ఇది ఎలా సమన్వయించుకోవాలి అని చూశాను నేను, నాకు సమన్వయం కుదిరింది. ఇది మీరందరూ ఇవేమో సిద్ధాంతాలు చెబుతున్నానని గాని ప్రాచీన కవుల యొక్క ఆదర్శాలను ఆ లాక్షణికుల యొక్క సిద్ధాంతాలను విమర్శిస్తున్నానని గాని మీరు భావించవద్దు. ఏ విషయమైనా నేను సొంతంగా నా మనస్సులో అనుభవం కోసం అని చెప్పేసి నేను మనం చేసి బాధపడితే నాకు దొరికినటువంటి యొక్క సాధారణ ధర్మం ఏదో అది మీకు చెప్తున్నారు. అలా చూసుకుంటే భగ్నావరణ, ఈ భగ్నావరణం ఎక్కడ అవుతున్నది అంటే నేను రాసక్రీడల్లోకి పోయినాను. రాసక్రీడలు చూడండి, నేను ఈ మధ్యనే రాసక్రీడలు తెలుగు చేశాను. ఎందుకు? సంస్కృతంలో ఉన్నది అక్షరాక్షరంగా శబ్దశబ్దంగా చక్కగా తెలుగులోకి వస్తే కొంతమంది తెలుసుకుంటారు అనే భావంతో. అందులో ఉన్నది ఏమిటి? 1000 మందో 100 మందో గోపికలు చుట్టూరా, మధ్య ఉన్నటువంటి వాడు కృష్ణుడు ఒక్కడు. ఈ 1000 మంది 100 మంది ఆ కృష్ణుణ్ణి అనురతా అపలాగణ రచి రచి రతి వాంఛతోటి అతని వెంట పడ్డారు. దీనికి పూర్వరంగం కొంచెం విచారించండి, రసం అనే శబ్దం ఉంది, ఇది వాక్యం రసాత్మకం కావ్యం అని మన వాళ్ళు లాక్షణికులు చెప్పుకున్నారు. అయితే ఈ రసం మటుకు శబ్దానికి కావ్యానికి కేవల జన్యునికి సంబంధం కలిగి కాదు. అసలు రసము శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గాన రసం ఫణి గాన రసం, గానంలో ఉన్నది రసం. ఆ గానం అయ్యేటప్పటికి కేవలం నాదమయం, అది శబ్దం కాదు, శబ్దానికి పూర్వరూపం. అది శబ్దంలోకి వస్తే ఆ శబ్దంలోకి తీసుకొచ్చి ఆ శబ్దమును కవి ఛందస్సులో పెట్టి అక్కడ ఆ రసాన్ని తీసుకొచ్చి ఒప్పించాడు. ఇది కవులు చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యం. ఇది భగ్నావరణ అంటే ఏం అర్థమైంది? తెలుగులో సంస్కృతంలో భావమని రసమని రెండు విధాల విడదీశారు. భావంలో రసం లేదన్నారు, రసం ఉంది గాని అది అనుభవానికి రాలేదు అంటారు. భావమే రసమని ఒప్పుకోరు, రసం వేరే ఆస్వాద్యం అంటారు. ఇది నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, ఆవు ఉంది చూడండి, ఆవులో పాలు ఎక్కడుంటాయి ఎక్కడుంటాయో ఎవరికేం తెలియదు, కానీ వాటి స్థాయి భావం ఎక్కడ కుదురుతుంది? పొదుగులో కుదురుతుంది. ఆ పొదుగు కూడా నీరుని ఆవు గాని కుదరదు. ఆ పొదుగులో ఉన్న పాలు కూడా బయటకు రావు, లేకపోయి తన లేత దంతాలతోటి ఆ పొదుగును. అలాగే ఈ కావ్యంలో భగ్నావరణం అంటే ఆ పొదుగు ఉదిరి బయటికి రావటం అని అర్థం చేసుకున్నాను. ప్రత్యార్థ వచ్చిన దీనికి నేను వ్యాఖ్యానం ఇప్పుడు చెబితే చాలా చిత్రంగా ఉంటుంది. రతి అనేది నేను రమ్యాలోకము తర్వాత మాధురి దర్శనం ఈ రెండు పుస్తకాలు చదవాలి. నా వాటి కావ్యాన్ని విమర్శింపదలిచిన వారు గాని సమ్మర్శింపదలిచిన వారు గాని వాటిని చెంచి చదవాలి. అది చదివేటప్పుడు ఈయన ఏదో కొత్త సిద్ధాంతాలు తలకిందులుగా చెప్పవస్తున్నాడు అనే బుద్ధితో చదవద్దు. తనకు తోచినవి తన అనుభూతి కోసం అని చెప్పేసి తాను చింతపడి చింతన చేసి ఏవో తనకు అనుభూతి వచ్చినటువంటి విషయాలు చెబుతున్నాడు అని మీరు భావించాలి. అలా భావించి చదివితే మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒక అంత భార్యాభర్త యొక్క మిథున రాగములు వర్ణించినటువంటి కార్యంలో విషయాన్ని ఏం చెప్పాను అంటే ప్రజాతంతు మావ్యవచ్చేర్చి అనే వేదవాక్యాన్ని పరిపాలించవలసిన విధి ప్రజలకు ఉంది కాబట్టి ఈ ప్రజాతంతు సంరక్షణ కోసం అని చెప్పేసి ఈయన భార్యను తెచ్చుకోవాలి, ఆ భార్యను అగ్నిహోత్ర సాక్షిగా వివాహం ఆడాలి, వీడిన తర్వాత సంభోగ కార్యసిద్ధిగా పుత్ర సంతానము పుత్రి సంతానము కలుగుతుంది. అప్పుడు ప్రజాతంతు ఆ మావయవచ్చేసి నేను రాశాను, ఇది మాధురి దేశంలో విడదీసి రాశాను, మీరు అది చదవచ్చును. అందువల్ల ఈ దృష్టితో చేసి పెట్టుకున్నారు వారు. దీనికి ఇంకొక విషయం కూడా ఉంది, కాగా ఏమైంది, రతి అనే శబ్దం ఉందే, రతి సురతము రెండు వేరు అని అర్థం చేసుకోవాలి. రతి సర్వాంగీణమైనటువంటి ఒక భావ సంచారం అంతగా ఉంటుంది, దీంట్లో ఉన్నది లేదని. చక్షురతి ఉంది, శ్రవణ రతి ఉంది, జిహ్వరతి ఉంది, మానసిక రతి ఉంది. అందుకే మహానుభావులు ఏం చెప్పారంటే యోగరతో వా భోగరతో వా అన్నారు. యోగం అందు కూడా రతి కావాలి, భోగం అందు సరే రతి కావాలి. కాబట్టి ఈ రతితో ప్రారంభించినటువంటి యొక్క ఈ శృంగారం మళ్లీ రతి అవచ్ఛిన్నం అయిపోయి అక్కడి నుంచి అవచ్ఛిన్నంగా వచ్చి భంగం అయిపోతేనే ఈ వచ్చేటువంటి యొక్క చిత్ ఏది ఉందో అదే రసము అని పండితురాయల వారు
చెప్పారు.
ఇలా నేను అర్థం చేసుకున్నాను, ఇలా అర్థం చేసుకుని సంభోగ శృంగారం కాని చోట శృంగారం ఉండదు అనే సూత్రము గాని ఆ సిద్ధాంతం గాని సరైనది కాదు అనుకున్నారు. ఇప్పుడు ఇద్దరు మిత్రులు ఉంటారు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల వాళ్ళు వీళ్ళ ఉంటారు. వాళ్ళ ఇద్దరును మైత్రులు చెల్లెలు మరి సహచారంలో సహచర్యల్లో ఉంటే వాళ్ళ అక్కడ రతి ఉన్నది కానీ సురతం లేదు.
అంటే డైరెక్ట్ గా చెప్పగల
సురతం కార్యం ఆ కార్యం లేదు, అంతా మానసికంగా జరుగుతుంది. ఇదే తృణగంగల్లో ఉన్న బాధ, అంతా మనోభావములే చెప్పవలసి వస్తుంది కానీ అక్కడ ఇంకో కార్యమేమీ లేదు. పైకే పైగా నేను కచకుచాలు వదిలిపెట్టాను, స్త్రీ యొక్క సౌందర్యం కచకుచాలలోనూ లేదు, అసలు సర్వాంగీణంగా ఉన్నది అనే భావం పెట్టుకుని ఆ శబ్దాలు వదిలిపెట్టాను. ఎందుకంటే ఒక బిడ్డ ఉందనుకోండి, ఆ బిడ్డను లలలామణి అని మంచి అందమైన పిల్ల అనుకోండి, ఆయన లలలామణి అని పిలుస్తావా, తెలవం కదా. కుంభస్థని గిరిస్తని ఈ శబ్దాలన్నీ నాకేమో సమూహం అరదారు అంత మంచిగా సరసంగా ఉచితంగా తోచలేదు. అందుకోసం ఆ శబ్దాలను వదిలేశాను నేను. ఒక చోట నేను ఆషాఢకాదంబిని అని వాడాను. ఆషాఢకాదంబిని వాడితే నా భావం ఏమిటి అంటే ఆషాఢమాసం వచ్చేదానికి ముందు భీష్మంలో చాలా తపలు పడి ఉంటారు. ఆషాఢమాసంలో తొలకరు వచ్చేటప్పటికీ అందరూ సంతోషించ అంటారు. అలాగే నేను మహావేదంలో పడుతున్నటువంటి నాకు ఆ గ్రీష్మంలో నుంచి దాటి ఆ గ్రీష్మంలో ఉన్న నాకు నువ్వు నాకు తొలకరే మొగ్గులాగా కనిపించావు అనే భావం మనసులో పెట్టుకుని నేను మీరు దానికి ఏదో అర్థాలు చెబితే లాభం లేదు. ఆ సందర్భము ప్రకరణము చూసుకుని అక్కడ దీనికి ఒదుగుతున్నదా లేదా, ఆ భావపుష్టి అవుతున్నదా లేదా, మనస్సుకు ఆహ్లాదకరంగా ఉందా లేదా. ఎందుకంటే ఏ కావ్యమైనా సరే రమణీయంగా లేక హాలం ఇవ్వక ఉండే ఎంత ప్రౌఢ కావ్యమైనా కావ్యం కాదని అవ్వాలి. కావ్యం యొక్క ప్రధానలక్షణ కాంత సంహితమైన కావ్యము అంటాడు మొట్టమొదటి నుంచే. కాంత లేనిది కావ్యం లేదు, కాంతలోనే ఉన్నది కలకంఠము, కాంతలోనే ఉన్నది చంద్రముఖం ముఖ చంద్ర బింబము. కాంతంలో కాబట్టి మనోహరమైన వస్తువులు సుందరమైన వస్తువులు ప్రపంచంలో ఏమున్నాయో వేటి ఎందు మానవుడికి ఆకర్షణ కలుగుతుందో అవన్నీ కూడా స్త్రీ అంటున్నాయి. అందుకోసమని స్త్రీని విసర్జిస్తే లాభం లేదు. స్త్రీని విసర్జించడం నా ఉద్దేశం కాదు. ఆ స్త్రీ, ఈ స్త్రీ లేకపోతే పరుషుడు పశువు అయ్యేవాడు.